ఐదు ఆరో శ్లోకాలు తీసుకోండి.
యావద్విత్తోపార్జన సక్తః యావద్విత్తోపార్జన సక్తః తావన్నిజ పరివారో రక్తః తావన్నిజ పరివారో రక్తః పశ్చాజీవతి జర్జర దేహే పశ్చాజీవతి జర్జర దేహే వార్తాంకోపి న పృచ్చతి గేహే వార్తాంకోపి న పృచ్చతి గేహే యావత్ పవనో నివసతి దేహే యావత్ పవనో నివసతి దేహే తావత్ పృచ్చతి కుశలం గేహే తావత్ పృచ్చతి కుశలం గేహే గతవతి వాయో దేహాపాయే గతవతి వాయో దేహాపాయే భార్యా బిభ్యతి తస్మిన్ కాయే భార్యా బిభ్యతి తస్మిన్ కాయే.
మానవ జీవితం యొక్క విలువ ఏమిటో శంకరాచార్యుల వారు చాలా అద్భుతంగా చిత్రీకరించి ఈ జీవితాన్ని లౌకికమైనటువంటి ప్రయోజనాలకో సుఖాలు భోగాలు అనుభవించడానికో కాకుండా మానవ జీవిత పరమార్థమైనటువంటి మోక్షాన్ని అందుకోవటానికి స్వస్థితిలో నిలవటానికి జన్మ రాహిత్యాన్ని పొందటానికి సమస్తమైనటువంటి దుఃఖాలని కూడా పూర్తిగా నివృత్తి చేసుకొని శాశ్వతమైనటువంటి అఖండమైనటువంటి ఆనందంలో నిలవటానికి మార్గాల్ని ఇక్కడ మనకి ఉపదేశించడం జరిగింది. లోకంలో ఉన్నటువంటి 84 లక్షల రకాల జీవరాశుల్లో పుడుతూనే ఏడ్చేటువంటి జీవి ఒక్క మానవుడు మాత్రమే, మిగిలినటువంటి ఏ జీవి కూడా ఏడవదు, పుడుతూనే ఏడుస్తూ పుడుతుంది. ఎందుకనంటే ఇంతకుముందు ఎంతో జన్మలు ఇలాగే పుట్టి వ్యర్థం చేసుకున్నాను, మళ్ళీ ఈ జన్మ కూడా ఇట్లానే వ్యర్థం చేసుకుంటానేమో, వచ్చేటప్పుడేమో ఎన్నో కర్మఫలాలు వాసనలు తెచ్చుకుంటున్నాను, వాటన్నిటినీ ఇక్కడ ఖర్చు పెట్టుకొని అంతటితో పోతున్నానంటే మళ్ళీ అంతకంటే ఎక్కువగా సంపాదించుకొని మూట కట్టుకొని ఆ మూట నెత్తిన పెట్టుకొని మళ్ళీ వెళుతూ ఉన్నాను, ఇదేనా నా బ్రతుకు, ఇందుకేనా నేను పుడతా ఉన్నది చస్తా ఉన్నది అని మానవుడు ఆలోచించాలి అనేటువంటి విషయాన్నే మనం గ్రహించాలి. అంతేకాదు మానవుడు పుట్టిన తర్వాత అనేకమైనటువంటి బాధలు దుఃఖాలు అనుభవిస్తూ ఉంటాడు. ఎన్ని రకాల దుఃఖాలు ఉన్నా లేకున్నా జన్మ దుఃఖం, జరా దుఃఖం, వ్యాధి దుఃఖం, మరణ దుఃఖం అంటూ ఈ 4 దుఃఖాలు మాత్రం తప్పకుండానే ఉంటాయి. అయితే ఇన్ని దుఃఖాలు కూడా అనుభవిస్తూనే శక్తి సామర్థ్యాలతో తన యొక్క తెలివితేటలతో ఈ లోకంలో ధనాన్ని సంపాదించి వస్తువుల్ని సంపాదించి తన వాళ్ళని సంతృప్తిపరుస్తూ జీవిస్తూ ఉన్నంత వరకే అతడికి గౌరవం, ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు మర్యాదను చూపించేటువంటిది. అదే అతడు సంపాదించడానికి అసమర్థుడైనప్పుడు, వయస్సు మీద పడిపోయినప్పుడు, శరీరం సహకరించకపోయినప్పుడు అప్పుడో అతడికి అన్ని అవమానాలే. ఎందుకంటే ఊరికినే ఉండడు, ఏవేవో చెప్పాలనుకుంటాడు, అయ్యో నేను అట్లా చేశాను ఇట్లా చేశానని చెప్పాలనుకుంటాడు. అప్పుడు ఆ కొడుకు అంటాడు, చేసావు లేవయ్యా? ఆ చేసే కదా, నువ్వు సంపాదించిన సంపాదన ఇప్పుడు నేను తింటుంది అని అలా మాట్లాడుతూ ఉంటారు. అయ్యో అప్పుడు ఇంత గౌరవం చూపించిన వాడు ఇప్పుడు ఇట్లా మాట్లాడుతున్నాడే అని బాధపడుతూ ఉంటాడు అప్పుడు. కాబట్టి ఈ గౌరవం అంతా ఎంతవరకు అనంటే మన దగ్గర ఓపిక ఉన్నంత వరకే, శక్తి ఉన్నంత వరకే, అంతేకాదు ప్రాణం ఉన్నంత వరకే ఈ గౌరవాలన్నీ కూడా. ప్రాణం పోయిన తర్వాత భార్య కూడా ఆ దేహాన్ని చూసి భయపడుతూ ఉంటుంది. ఎందుకు పనికిరానటువంటి మురికి మూట అయినటువంటి మానవ శరీరం బ్రతికి ఉన్నంత కాలం ఎన్ని ఘనకార్యాలైనా సరే చేయొచ్చు గాక. సంపాదించవచ్చు, అలాగే తన వాళ్ళని సంతోష పెట్టచ్చు, అందరినీ కూడా ఆనందంగా చూడవచ్చు, వాళ్ళ కోరికలు తీర్చవచ్చు, ఇతరులకు ఉపయోగపడవచ్చు, రాజ్యాలు ఏలవచ్చు. కానీ మరణించిన తర్వాత ఎందుకు పనికిరానటువంటిది ఈ దేహం అని గ్రహించాల. అయితే ఈ దేహం ఎందుకు పనికిరాదండి మరణించిన తర్వాత అంటే కొంతమందికి అనుమానం వస్తుంది. ఎందుకంటే పూర్వకాలంలో అయితే అంతేగాని ఈ కాలంలో కనుకైతే మరి చనిపోయిన తర్వాత కూడా గుండెను తీసుకొచ్చి ఇంకొకళ్ళకి అమరుస్తున్నారు. అయితే ఎప్పుడూ దానికి కూడా ఒక టైం ఉంది. ఆ గంట, ఆ 2 గంటలో 3 గంటలో ఆ టైంలోనే తీసుకొచ్చి పెట్టాల. ఆ 2 గంటల్లో తీసుకొచ్చి పెట్టడం కోసమని అక్కడ విమానాలు సిద్ధం చేస్తారు, రోడ్లు బ్లాక్ చేస్తారు, మరి ఎక్కడికి వెళ్ళాలన్నా సరే ఏమి అడ్డం లేకుండా చేస్తారు, కార్లు ట్రైన్లు అన్ని సిద్ధం చేస్తుంటారు. ఇన్ని చేసి అక్కడికి వెళ్ళగలిగితే ఆ గుండెని అమరుస్తారు. అయితే ఆ తర్వాత ఏమిటా పరిస్థితి? ఈ దేహంలో ఉన్నటువంటి అవయవాలన్నీ కూడా ఏవి అవయవాలు ఇప్పుడు కొన్ని వాడుకున్నా ఇంకా కొంతకాలం పోయిన తర్వాత ఇంకా కొన్ని కనిపెట్టినా ఆ ప్రాణం పోయిందని అనుకున్న తర్వాత కూడా ఇంకా కొంతసేపు గుండె కొట్టుకుంటుంటుంది కనుక ఆ గుండెని ఉపయోగిస్తారు. ఆ గుండె కొట్టుకోవటం మానేస్తే, ఆ 2 గంటలో 3 గంటలు అయిపోయిన తర్వాత కొట్టుకోవటం మానేస్తే అప్పుడు ఇంకేం చేయటానికి వీలు లేదు. ఏమిటి అప్పుడు ఆ దేహం యొక్క పరిస్థితి అనేటువంటిదే మనం ఆలోచించాలి. అంటే మనం ఆలోచించాల్సింది ఏమిటంటే దోషదృష్ట్యా ముహుర్ముహు అన్నారు, ప్రతిపక్ష భావన అన్నారు. అంటే దోషాన్ని చూచి, ఈ జన్మలో ఈ మానవ జన్మలో ఉన్నటువంటి దోషాలను చూచి ఈ జన్మ మళ్ళీ లేకుండా చేసుకొని శాశ్వతమైనటువంటి ఆనందాన్ని పొందటానికి ప్రయత్నం చేయాలి. కానీ ఈ జన్మలో ఉండేటువంటి రకరకాలైనటువంటి సుఖాలు లాభాలు ప్రయోజనాలు ఏవో చూసుకొని ఆనందించి మళ్ళీ మళ్ళీ ఈ దేహాలను తెచ్చుకోవటానికి కాదు మనం ఉంది. మనం తల్లి గర్భంలో నుంచి బయటకు వచ్చే ముందే ఇదంతా అనుకున్నాం. ఏమైనా సరే తల్లి గర్భంలో నుంచి బయటపడటంతో నేను ఒక సద్గురువుని ఆశ్రయించాలా, మానవ జన్మని సార్థకం చేసుకోవాలా అనేటువంటి భావన చేశాం. బయటకు వచ్చిన తర్వాత మర్చిపోయాం. మర్చిపోయినటువంటి విషయాన్ని గుర్తు చేయటానికే మనకి శాస్త్రాలు ఉన్నాయి, ఉపనిషత్తులు ఉన్నాయి. అందుకే మనకి గర్భోపనిషత్తు చెబుతా ఉంది, గర్భంలో ఉన్నప్పుడు ఆ జీవుడి యొక్క పరిస్థితి ఏమిటి అనేటువంటి విషయాన్ని గర్భోపనిషత్తు చెప్తా ఉంది. అలా చెప్పు తెలుసుకొని ఈ శక్తి సామర్థ్యాలు ఉన్నప్పుడే, శరీరం బాగా ఆరోగ్యంగా ఉన్నప్పుడే, కళ్ళు కాళ్ళు చేతులు అన్నిగా బాగా పనిచేస్తూ ఉన్నప్పుడే మనం భగవంతుడి వైపుకి మారాలి, భగవంతుడి గురించినటువంటి ఆలోచన చేయాలి, భగవత్ తత్వాన్ని గురించి తెలుసుకోవాలి, శాస్త్రాలను తెలుసుకోవాలి, సద్గురువుల్ని ఆశ్రయించాలి, సద్గురువుల్ని సేవించాలి, వాళ్ళని ప్రార్థించాలి, వాళ్ళ ద్వారా కావలసినటువంటి జ్ఞానాన్ని పొందాలి, ఆ జ్ఞానం ద్వారా సాధన చేసి అందుకోవాల్సినటువంటి పరమ లక్ష్యమైనటువంటి మోక్షాన్ని అందుకోవాలి. కాబట్టి ఈ దేహాన్ని మోక్ష ప్రాప్తికి వినియోగించుకోవాలి. ఎవరైతే ఈ దేహాన్ని మోక్ష ప్రాప్తికి వినియోగించుకుంటారో అతడే సరిగ్గా తెలిసినటువంటి వాడు, బుద్ధిమంతుడైనటువంటి వాడు, అంతేకాదు ఈ జన్మని సార్థకం చేసుకున్నటువంటి వాడు. మిగిలిన వాళ్ళంతా వ్యర్థం చేసుకున్నటువంటి వాళ్ళ కిందనే లెక్క. కాబట్టి ఇక్కడ శంకరాచార్యుల వారు మనకు ఒక అద్భుతమైన సలహా ఇస్తున్నారు. ఈ జన్మని సార్థకం చేసుకోండి, మళ్ళీ మళ్ళీ వస్తుందనే గ్యారంటీ లేదు. ఎందుకనంటే మనం తీసుకెళ్ళినటువంటి సంచిత కర్మల మూటలో నుంచి ఏ కర్మలైతే పక్వానికి వస్తాయో ఆ ప్రారంభ కర్మలకు అనుగుణంగా మనకి జన్మ వస్తుంది. ఆ జన్మ ఏ జన్మ అవుతుందో తెలియదు. కుక్క జన్మ అవుతుందో, పంది జన్మ అవుతుందో, బల్లి జన్మ అవుతుందో, పిల్లి జన్మ అవుతుందో, ఎలుక జన్మ అవుతుందో, జలగ జన్మ అవుతుందో, ఏదవుతుందో మనకి తెలియదు. కాబట్టి మానవ జన్మ మళ్ళీ మళ్ళీ అంత తేలిగ్గా రావాలంటే రాదు. ఎన్నో సుకృతాలు చేసుకుంటేనే వస్తుంది. కాబట్టి సుకృతం చేసుకోండి. ఆ సుకృతం చేసుకొని పరమాత్మ యొక్క తత్వాన్ని తెలుసుకోండి. ఆ పరమాత్మ యొక్క యథార్థ తత్వాన్ని తెలుసుకొని ఆ పరమాత్మతో ఐక్యమై మోక్షాన్ని పొందండి. అప్పుడే ఈ జన్మ సార్థకత అనేటువంటి విషయాన్ని చెప్పి, ఇది తెలియనటువంటి సామాన్యమైనటువంటి మానవులు ఈ జీవితాన్ని ఎంత వ్యర్థం చేసుకుంటున్నారు అనేటువంటి విషయాన్ని తర్వాత శ్లోకంలో చెప్తున్నారు. ఏడో శ్లోకంలో ఆ ఏడో శ్లోకాన్ని చూడండి.
బాలస్తావత్ క్రీడాసక్తః తరుణస్తావత్ తరుణీ సక్తః వృద్ధస్తావత్ చింతాసక్తః పరమే బ్రహ్మణి కోపి న సక్తః బాలస్తావత్ క్రీడాసక్తః తరుణస్తావత్ తరుణీ సక్తః వృద్ధస్తావత్ చింతాసక్తః పరమే బ్రహ్మణి కోపి న సక్తః
బాలస్తావత్ క్రీడాసక్తః. బాలః తావత్ బాల్యం ఉన్నంత వరకు క్రీడాసక్తః ఆటపాటల మీద ఆసక్తి ఉంటుంది, అంటే ఆటపాటల్లో గడిచిపోతుంది నీ బాల్యం అంతా. తరుణస్తావత్ యుక్త వయస్సులో ఉన్నంత వరకు తరుణీసక్తః అబ్బాయిలు అమ్మాయిల గురించి, అమ్మాయిలు అబ్బాయిల గురించి ఆసక్తితో ఉంటారు, ఆలోచనలో ఉంటారు. వృద్ధస్తావత్ ఇక వృద్ధాప్యం కనుక వచ్చిందా, వృద్ధాప్యంలో ఉంటే చింతాసక్తః చింతలు ఆలోచనలు అన్ని ఆలోచనలే అప్పుడు. ఎందుకంటే పని చేయటానికి శరీరం సహకరించదు కాబట్టి మరి ఆలోచనలు మాత్రం బాగా సాగిపోతూ ఉంటాయి. మనిషి కూర్చున్న చోటు నుంచి కదలకపోయినా మనసు మాత్రం ఎన్ని దేశాలైనా తిరిగి రావచ్చు, ప్రపంచం మొత్తం కూడా చుట్టి రావచ్చు. అందువల్ల అప్పుడు చింతలు సాగిపోతూ ఉంటాయి. మరి బాల్యమేమో ఆటపాటలతో సాగిపోయి, యవ్వనమేమో కామోద్రేకాలతో సాగిపోయి, వృద్ధాప్యమేమో చింతలతో సాగిపోతే పరమే బ్రహ్మణి కాహ అపి నసక్తః. మరి పరమాత్మ యందు ఎప్పుడయ్యా నీకు ఆసక్తి కలిగేది, పరమాత్మను గురించి ఆలోచించేది ఎవరు అని ఇక్కడ మనకి ఈ శ్లోకంలో శంకరాచార్యుల వారు మానవ జీవితం యొక్క ఒక సంపూర్ణమైనటువంటి యథార్థ చిత్రాన్ని మన కళ్ళ ముందు కట్టినట్లుగా తెలియజేస్తూ ఉన్నారు. బాలుడిగా ఉన్నంత వరకు ఆటపాటల మీద ఆసక్తితో ఇష్టంతో ఉంటాడు, అందులోనే గడిచిపోతూ ఉంటుంది. యవనంలో ఉన్నప్పుడు స్త్రీల పట్ల ఆసక్తి కలిగి ఉంటాడు, వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత చింతలతో సతమతం అయిపోతూ ఉంటాడు. కానీ ఆ పరమాత్మ యందు ఆసక్తి ఎప్పుడు చూపిస్తాడు, పరమాత్మ యందు ఆసక్తి చూపించడానికి టైం ఏది? కాబట్టి ఇదిగో ఇక్కడ మనకు ఒక హెచ్చరిక. ఏదైనా హెచ్చరిక అంటే బాల్యంలో ఉన్నప్పుడే పరమాత్మ యందు నీ మనస్సును కొద్దిగా లగ్నం చేయి, లేదా యవ్వనంలోకి వచ్చిన తర్వాత అయినా లగ్నం చేయి. కనీసం వృద్ధాప్యంలోనన్నా లగ్నం చేస్తే కొద్దిగానన్నా ప్రయోజనం ఉంటుంది, లేకపోతే ఏమీ లేదు. జీవితం చివరిదాకా లౌకికమైనటువంటి వ్యవహారాల్లోని ఉండి భగవంతుని గురించినటువంటి ఆలోచనే లేకుండా కనుకుంటే నీ జన్మ పూర్తిగా వ్యర్థమైపోయి మళ్ళీ మానవ జన్మ మాత్రం నీకు రాదుగాక రాదు. ఎందుకండి అంటే ఇచ్చినటువంటి మానవ జన్మను నువ్వు వృధా చేసుకున్నావు గనక, మళ్ళీ ఇలాంటి జన్మనిస్తే మళ్ళీ వృధా చేసుకుంటావు గనక, అందుకని నీకు మళ్ళీ ఈ జంతువులుగా, పశుపక్షాదులుగా, క్రిమి కీటకాలుగా, పక్షులుగా, పావులుగా, తేళ్లుగా, అదిగో అలాంటి జన్మలే నీ గతి అని భగవంతుడి యొక్క ఆలోచన. దాన్ని శంకరాచార్యుల వారు ఇక్కడ చాలా చిన్న చిన్న మాటలతోటి స్పష్టంగా చెప్పారు. జీవుడి యొక్క ప్రయాణం అంతా కూడా పరమాత్మ వైపుకి పోవాలి. జీవుడి ప్రయాణం ఎక్కడికంటే పరమాత్మ వైపుకి. ఎందుకని, జీవుడు అనేకమైనటువంటి దేహాలను ధరిస్తున్నాడు, విడిచిపెడుతున్నాడు, ధరిస్తున్నాడు, విడిచిపెడుతున్నాడు. అంటే ట్రైన్ ఎట్లా అయితే కొంతమందిని ఎక్కించుకుంటుంది, మళ్ళీ ఇంకో స్టేషన్ రాగానే కొంతమంది దింపుద్ది, మళ్ళీ కొంతమంది లెక్కించుకుంటుంది, మళ్ళీ ఇంకో స్టేషన్ రాగానే దింపుతుంటుంది, మళ్ళీ కొంతమంది లెక్కించుకుంటుంది, మళ్ళీ ఇంకో స్టేషన్ రాగానే దింపుతుంటుంది. ఎట్లాగైతే ఆ ట్రైన్ వెళ్తా వెళ్తా ఉంటుందో, ప్రయాణం సాగిస్తూ ఉంటుందో, జీవుడు అనేవాడు కూడా అలా ప్రయాణం చేస్తాడు. ఒక దేహాన్ని ధరిస్తాడు, కొంత దూరం ప్రయాణం చేస్తాడు, ఈ దేహాన్ని వదిలిపెడతాడు, మళ్ళీ ఓ దేహాన్ని ధరిస్తాడు, మళ్ళీ కొంత దూరం ప్రయాణం చేస్తాడు, ఆ దేహాన్ని వదిలిపెడతాడు, మళ్ళీ కొంత దూరం ప్రయాణం చేస్తాడు ఇంకో దేహంతో. ఈ ప్రకారంగా ఒక్కొక్క దేహాన్ని తగిలించుకుంటా వదిలించుకుంటా తగిలించుకుంటా వదిలించుకుంటా ప్రయాణం చేస్తాడు. అయితే జీవుడి యొక్క ప్రయాణం ఎక్కడికి? పరమాత్మ వైపుకి ప్రయాణం చేయాలి. అయితే మానవ దేహం వచ్చినప్పుడు, అంటే మిగిలినటువంటి దేహాలు వచ్చినప్పుడు పరమాత్మ వైపు ప్రయాణం చేయడానికి వీలు లేదు. అందుకని మానవ దేహం వచ్చినప్పుడు మాత్రమే ప్రయాణం చేయడానికి వీలుంది. అందుకనే మానవ దేహం వచ్చినప్పుడు దాన్ని సక్రమంగా వినియోగించుకోవాలి. మానవ జన్మ వచ్చినప్పుడు మనకి బుద్ధి అనేటువంటిది ఉంటుంది. బుద్ధి ఉంటుంది కాబట్టి దాన్ని సక్రమంగా మనం వినియోగించుకోవడానికి వీలవుతుంది. మరి బుద్ధిని భగవంతుడి వైపుకి తిప్పాలి. మనం ప్రపంచం వైపుకి తిప్పుతాం, నిజంగా ప్రపంచం వైపు మనం తిప్పక్కర్లా, మన బుద్ధి ప్రపంచం వైపు తిరిగే ఉంటుంది. ఎందుకంటే తల్లి గర్భం నుంచి బయటపడటంతో ప్రపంచం వైపుకే తిరుగుద్ది. కానీ ప్రపంచం వైపు తిరిగినటువంటి బుద్ధిని మనం బలవంతంగా వెనక్కి లాగి పరమాత్మ వైపుకి తిప్పాలి. ప్రీతితో తిప్పాలి, ఇష్టంతో తిప్పాలి, ప్రేమతో తిప్పాలి. అదిగో ఆ ప్రకారంగా బుద్ధిని భగవంతుడి వైపుకి తిప్పాలి. అట్లా కనుక తిప్పకపోతే ఏమవుతుందండి? మానవ జీవితం వచ్చి కూడా సంపాదించుకోవటం, తినటం, నిద్రపోవటం, పిల్లల్ని కనటం, వాళ్ళని పోషించటం, కూడబెట్టడం, అనుభవించడం అనేటువంటి పనుల్లోనే మునిగిపోయి జంతువులాగా జీవిస్తూ ఉంటాడు. జంతువు ఏం చేస్తుంది? జంతువు కూడా కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఆహార భయ నిద్ర మైథునాలు అని అంటారు. అంటే అవి కూడా తింటాయి ఆహారం, ఆహారాన్ని సంపాదించుకుంటాయి, ఆహారాన్ని దాచిపెట్టుకుంటాయి మళ్ళీ తర్వాత అవసరాల కోసం. చిన్న చీమలు ఉన్నాయి, ఆ చీమలు అప్పుడప్పుడు మన ఇళ్లలో బారు కడతా ఉంటాయి. ఎక్కడి నుంచి బారు కట్టిందో, ఎక్కడి దాకా పోతుందో మనకు తెలియదు. అలా పోతా ఉంటే ఎందరోమైనా పోవాలి. ఎంత తెలివిగా పోతా ఉంటాయి అంటే ఒకదాని వెనక ఒకటి, ఒకదాని వెనక ఒకటి పోతా ఉంటాయి. మనకి తెలియదు చీమలు పోతున్నాయి అనుకుంటున్నాం, కానీ ఆ చీమలు ఆహారాన్ని తీసుకొని పోతున్నాయి. ఆ చీమే మన కంటికి సరిగ్గా కనపడదు కాబట్టి ఆహారం అసలు కనపడదు. ఈ ఆహారాన్ని తీసుకెళ్లి ఏం చేస్తాయనంటే భవిష్యత్ అవసరాల కోసం దాచుకుంటాయి. అవే చీమల పుట్టలు భవిష్యత్ అవసరాల కోసం దాచుకుంటాయి. ఒక్కొక్క కాలంలో వాటికి ఆహారం దొరకదు, అప్పుడు ఈ ఆహారాన్ని తింటాయి. అంటే ఎంత తెలివిగలయో చూసుకోండి. మనమేమనుకుంటున్నామంటే మనమే తెలివిగలవాళ్ళం అనుకుంటాం. మనకంటే తెలివి కలిగినటువంటి జంతువులు ఉన్నాయి, సూక్ష్మజీవులు ఉన్నాయి, కొన్ని రకాలైనటువంటి చీమలు లాంటివి ఇట్లాంటివి కూడా ఉన్నాయి. కాబట్టి ఆహారం, అట్లాగనే భయం. తనకంటే శత్రువైనటువంటి జంతువును చూస్తే భయపడుతూ ఉంటుంది, పురుగు బల్లిని చూస్తే భయం. ఈ రకంగా భయం భయపడతా ఉంటుంది. నిద్ర మళ్ళాగానే అవి కూడా నిద్రపోతుంటాయి. మైథునం మళ్ళాగానే అవి కూడా ఆడామగా కలుస్తూ పిల్లల్ని కంటాయి. మళ్ళాగానే ఇళ్ళు, మనం ఇళ్ళు కట్టుకుంటున్నాం, అవి గూళ్ళు కట్టుకుంటాయి, కుక్కలు పెట్టుకుంటాయి, ఏదో రకంగా నివాసం ఏర్పాటు చేసుకుంటాయి. మరి అవి చేసే పనులే మనం కూడా చేసి అంతటితోటి కనుక ఆగితే వాటికి మనకి తేడా ఏముంది? అందుకని మానవుడు కూడా జంతువు లాంటి వాడేనని, మానవుడిని కూడా జంతువులనే కలిపి జంతువునాం నరజన్మ దుర్లభం అని అన్నారు. అన్ని జంతువుల్లో మానవుడు అనేటువంటి జంతువు యొక్క జన్మ దుర్లభము అని. ఎందుకనంటే మానవుడు కూడా జంతువులాగానే ప్రవర్తిస్తూ ఉంటాడు కనుక. కానీ ఎక్కడో కొద్దిమంది, వేలల్లో కొద్దిమంది. అందుకనే మనుష్యాణం సహస్రేషు కశ్చిద్యతతి సిద్ధయే అని భగవద్గీతలో చెప్పారు 7వ అధ్యాయంలో. మనుష్యాణం సహస్రేషు, వేల కొద్ది మనుషుల్లో ఏ ఒక్కరో ఈ మార్గం వైపు తిరుగుతూ ఉంటారు. అదిగో మిగిలినటువంటి వాళ్ళంతా ఈ లోకంలో ఉన్నటువంటి విషయాల కోసమో, వస్తువుల కోసమో, భోగాల కోసమో ప్రయత్నిస్తూ ఉంటారు. కాబట్టి జన్మని ఇట్లా వ్యర్థం చేసుకోకూడదు. ఇలా వ్యర్థం చేసుకుంటే అనేకమైనటువంటి జన్మలు ఎత్తాల, బుద్ధి లేనటువంటి జన్మలు ఎత్తాల. అంటే మానవ జన్మ తప్ప మిగిలినటువంటి జన్మలన్నీ ఎత్తవచ్చు. కాబట్టి మనం ఏం చేయాలి అనేటువంటిది ఆలోచించాలి. సామాన్యంగా మానవుడి యొక్క పరిస్థితి ఏమిటి, మానవుడు ఎట్లా ప్రవర్తిస్తుంటాడు ఈ లోకంలో అంటే ముఖ్యమైనటువంటి మూడు విషయాలు. ఇక్కడ ఉన్నటువంటి నికృష్టమైనటువంటి విషయాల్లోనే, అల్పమైనటువంటి విషయాల్లోనే ఆనందాన్ని వెతుక్కుంటూ ఉంటాడు. ఇక్కడ ఉన్నటువంటి వస్తువులు విషయాలు ఏవైతే ఉన్నాయో, అల్పమైనవి, తాత్కాలికమైనవి, నికృష్టమైనటువంటి విషయాల్లో ఆనందాన్ని వెతుక్కుంటూ ఉంటాడు. దుఃఖాలతో కూడుకున్నటువంటి సుఖాలనిచ్చే విషయ వస్తువుల్లోనే సుఖాన్ని వెతుక్కుంటా ఉంటాడు. అంటే సుఖాలను ఇస్తున్నట్టే ఉంటాయి కానీ దుఃఖాలను పడిస్తాయి. ఆ దుఃఖాలను ఇస్తూ ఉండేటువంటి సుఖాలను ఇస్తాయి అనుకునే వస్తువుల్లోనే సుఖాలను వెతుక్కుంటా ఉంటాడు. నరక సదృశ్యంగా ఉండేటువంటి, అంటే నరకంలాగా ఉండేటువంటి ఈ సంసార దుఃఖ సాగరంలోనే స్వర్గాన్ని వెతుక్కుంటూ మూర్ఖంగా అజ్ఞానంలో జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. ఏమిటయ్యా మానవుడి యొక్క అజ్ఞానం? శాశ్వతమైనటువంటి ఆనందం ఒకటి ఉన్నదని, అంటే ఆత్మ, పరమాత్మ, ఆనంద స్వరూప పరమాత్మ ఒకటి ఉన్నదని, అది తనలోనే ఉన్నదని, అది తానేనని, తన స్వరూపమేనని తెలియనటువంటి వాళ్ళే ఈ లోకంలో ఎక్కువ మంది. అలా అజ్ఞానంలో ఉన్నటువంటి వాళ్ళు ఈ ప్రపంచంలో ఏదో సుఖాలు పొందాలని పరుగులు పెడతా ఉంటారు. కాబట్టి నేను పరమాత్మని అని తెలుసుకోకుండా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఈ ప్రపంచంలోకి పరుగులు పెడుతున్నారన్నారు కదా. మరి తెలుసుకున్న వాళ్ళు కూడా పరుగులు పెడతారు కదండి అని అంటే దాంట్లో కూడా కొంచెం తేడా ఉంది. ఇది తెలియనటువంటి వాళ్ళు పరుగులు పెడతాం ఎట్టానంటే కింద పడతామో పైన పడతామో తెలియకుండా పరుగులు పెడతా ఉంటారు. కానీ తెలిసినటువంటి వాళ్ళు కాస్త ఆలోచనతో పరుగులు పెడతా ఉంటారు. ఎందుకంటే అలవాటును తొందరగా మానుకోలేరు కాబట్టి ప్రపంచం వైపుకు తిరిగినా కొన్ని పరిమితుల్లో ఉంటారు. కాబట్టి ఈ జ్ఞానం అనేటువంటిది మానవుడికి ఉండాల, ఈ అజ్ఞానం అనేటువంటిది పోవాల. ఏమిటి జ్ఞానం? జ్ఞానం అంటే పరమాత్మ అనేటువంటిది ఒకటి ఉన్నది, ఆ పరమాత్మ ఆనంద స్వరూపము, ఆ ఆనంద స్వరూపమైనటువంటి పరమాత్మ నాలోనే ఉన్నాడు. నాలోనే ఉండటం కాదు, నేనే అది. కాబట్టి నేనే ఆనంద స్వరూపమైనటువంటి ఆత్మను, పరమాత్మను అనేటువంటి జ్ఞానం మానవుడికి ఉండాల. ఆ జ్ఞానం ఉండాలంటే ఉపనిషత్తుల యొక్క జ్ఞానం తెలియాల. అది తెలియాలంటే సద్గురువుల యొక్క ఆశ్రయం లభించాల, సద్గురువుల ద్వారా జ్ఞానాన్ని పొందాల. కాబట్టి ఈ రకమైనటువంటి స్థితిలో మానవుడు ప్రపంచం వైపు పరిగెడుతున్నటువంటి స్థితిలో మరి ఎలా అతడి జీవితం సాగిపోతుందో ఈ శ్లోకంలో మనకి వివరించడం జరిగింది. ప్రతి వాళ్ళ జీవితంలో బాల్యము, యవ్వనము, వార్ధక్యము అని మూడు ఉంటాయి, తర్వాత మరణమైన. బాల్యము, యవ్వనము, వార్ధక్యము అనేటువంటి మూడు స్థితులు ఉంటాయి. ఈ స్థితుల్ని అజ్ఞానంలో ఉన్నటువంటి మానవులందరూ కూడా ఏ ప్రకారంగా గడిపేస్తున్నారు అనే విషయాన్ని మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. బాల్యం అంటే పుట్టిన దగ్గర నుంచి ఏదో 14 సంవత్సరాలు వచ్చేదాకా అది బాల్యం. బాల్యావస్థ అంతా ఎలా సాగుద్ది అంటే ఆటపాటలతోటి సాగుతూ ఉంటుంది. ఆ తర్వాత 5-6 వచ్చిన తర్వాత చదువు సంధ్యలతోటి సాగిపోతూ ఉంటుంది. ఈ కాలంలో అయితే 3 సంవత్సరాల నుంచే చదువులు ప్రారంభమవుతున్నారు. పూర్వకాలం అయితే 5-6 ఆగితే కానీ చదువుకి పోరు. ఈ వయసులో, ఈ బాల్యావస్థలో జీవితాన్ని గురించినటువంటి ఏ రకమైనటువంటి అనుభవాలు ఉండవు. ఒక అవగాహన అనేటువంటిది ఉండదు. ఈ జీవితం ఎందుకు వచ్చిందో, ఈ జీవితాన్ని ఎందుకు ఉపయోగించుకోవాలో అనేటువంటి విషయం ఈ బాల్యావస్థలో ఉన్నటువంటి వాళ్ళకి తెలియదు. వాళ్ళకి ఆట బొమ్మల మీద, చిత్ర విచిత్రమైనటువంటి వస్తువుల మీద రకరకాలైనటువంటి ఆసక్తి కలిగి ఉంటారు. అవి కావాలని కోరుకుంటారు, వాటి కోసం మారాన్ చేస్తుంటారు, అవి తెచ్చిస్తే ఆనందిస్తుంటారు, ఇవ్వకపోతే దుఃఖిస్తుంటారు, కిందపడి గోల చేస్తుంటారు, అలుగుతుంటారు, అన్నం తినకుండాంటారు, ఏదో రకంగా అవి తెచ్చిందాక వాళ్ళు గోల చేస్తూనే ఉంటారు. మరి కర్తవ్యాన్ని గురించి ఆలోచించేటువంటి అవకాశం ఈ బాల్యావస్థలో ఎవరికి ఉండదు. మరి ఈ జీవితాన్ని ఎలా గడపాలి అనేటువంటి విషయం కూడా వాళ్ళకి తెలియనే తెలియదు. ఇక బాల్యం అయిపోయిన తర్వాత యవ్వనం వస్తుంది. మరి యవ్వనం పరిస్థితి ఏమిటండి అంటే ఈ వయసులో శరీర సౌష్ఠవం బాగా ఉంటుంది. అంటే ఎటువంటి వాళ్ళైనా సరే యవ్వనంలో చాలా అందంగా శరీరం అంతా కూడా బిగువుగా ఆకర్షణగా ఉంటారు. ఈ సమయంలో అబ్బాయిలు అమ్మాయిల గురించి, అమ్మాయిలు అబ్బాయిల గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. ఇదే చాలా ప్రమాదకరమైనటువంటి వయస్సు. బాల్యం ప్రమాదకరమైనటువంటిదేం కాదు, బాల్యం హాయిగా ఆటపాటలతో సాగిపోతూ ఉంటుంది, అప్పుడేం పొరపాట్లు ఉండవు. ఇక వృద్ధాప్యంలో కూడా తిప్పి తింటే తింటారు, కొంతమంది తన్నులు కూడా తింటుంటారు, కానీ అది కూడా అంత ప్రమాదకరమైనది కాదు. కానీ యవ్వనం అనేటువంటిది మాత్రం చాలా ప్రమాదం. ఎందుకు ప్రమాదం అని అంటే తప్పుడు దారిలో పోవటానికి కానీ, దేహాన్ని సర్వనాశనం చేసుకోవటానికి కానీ, ఇల్లు ఒళ్ళు గొల్ల చేసుకోవటానికి కానీ అన్నిటికీ కూడా అవకాశం ఉన్నటువంటి స్థితి ఈ యవ్వన స్థితి. అందుకని ఇది ప్రమాదకరమైనటువంటి వయస్సు. ఇప్పుడు వయసులో ఉన్నప్పుడు ఆలోచనలన్నీ కూడా ఎక్కువగా దేనికి సంబంధించినవి అంటే కామవాంఛలకు సంబంధించినటువంటి ఉంటాయి. వాళ్ళకి రెండో ప్రపంచం కనపడదు, ఇదో స్వర్గలోకం, ఒక ఊహాలోకం. ఇలా యవ్వనమంతా శారీరక సంబంధమైనటువంటి ఆలోచనలతోటి, వాంఛలతోటి, ఆ తర్వాత ధన సంపాదనలతోటి, వృత్తులు, వ్యాపారాలు, ఉద్యోగాలు, వ్యవసాయాలు, రాజకీయాలు, పరిశ్రమలు, ఇంకా రకరకాలైనటువంటి వ్యవహారాల్లో గడిచిపోతూ ఉంటుంది. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఒక 60 ఏళ్ళు దాటిన తర్వాత ఇక వార్ధక్యం ప్రారంభమవుతుంది. పూర్వకాలంలో కనుకైతే 70 ఏళ్ళు వచ్చినా కూడా వార్ధక్యం వచ్చినట్టుగా ఉండదు. ఈ కాలంలో కనుకైతే 50 ఏళ్ళ నుంచే ప్రారంభమవుతుంది వార్ధక్యం. 7 ఏళ్ళు ఎన్నున్నా కానీ మనలో శక్తి సన్నగిల్లటం, నాకు వార్ధక్యం వచ్చింది అనే భావన లోపల వచ్చేస్తూ ఉంటుంది, అదే వార్ధక్యం రావటం. అయితే ఈ వార్ధక్యం వృద్ధాప్యం కనుక వస్తే శరీర అవయవాల్లో పటుత్వం తగ్గిపోద్ది. అప్పుడు బాగా బిగువుగా ఉన్నటువంటి శరీరం అంతా ఇప్పుడు సడలిపోతుంది, శరీరం అంతా కూడా సాగి జారిపోతూ ఉంటుంది, పనిచేసేటువంటి శక్తి తగ్గిపోతుంది, కళ్ళు కనపడవు, చెవులు వినపడవు, మరి చేతులు కాళ్ళు సరిగ్గా పనిచేయవు, వంగుంటే నొప్పి, నిలబడితే నొప్పి, కూర్చుంటే నొప్పి, కాళ్ళు నొప్పులు, చేతుల నొప్పులు, రకరకాల నొప్పులు, ఇవన్నీ కూడా వృద్ధాప్యంలో వస్తూ ఉంటాయి. ఇప్పుడు పని చేయగలిగినటువంటి కాలంలో పని చేస్తూ ఉంటారు కనుక ఆలోచనలు పెద్దగా రావు, పనిలో నిమగ్నం అయిపోతారు, అనేక రకాలైనటువంటి విషయాల్లో తలదూరుస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు వృద్ధాప్యంలో ఏ పని చేయటం లేదు కాబట్టి ఊరికనే కూర్చుంటే ఎప్పటిప్పటియో జ్ఞాపకాలు వస్తూ ఉంటాయి, అందుకని వాటిని గురించి ఆలోచనలు చేస్తుంటారు. నేను 1957లో అట్ట చేశానండి, 1970లో ఇట్ట చేశానండి, 1980లో నేను అలా చేశాను, అప్పుడు ఆ ఘనకార్యం చేశాను, ఇప్పుడు ఈ ఘనకార్యం చేశాను, ఇప్పుడు వాళ్ళు ఏం చేయగలుగుతారండి నాలాగా అని ఏదో ఆలోచిస్తుంటారు. కొంతమంది పైకే చెబుతుంటారు, పైకి చెబుతుంటే ఆ పిల్లలు అంటుంటారు, ఆ చేసావులే సార్లే కూర్చో నోరు మూసుకొని అని అంటుంటారు. కాబట్టి ఈ ప్రకారంగా అవన్నీ కూడా ఆలోచనలు వస్తుంటాయి, దాన్నే ఇక్కడ చింతలు అని చెప్పింది. అంటే వృద్ధాప్యంలో వచ్చేటువంటి ఆలోచనలన్నీ చింతలు. అంటే ఈ ఆలోచనలన్నీ కూడా దేనికి దారి తీస్తాయి అంటే, ఏమిటి నా పరిస్థితి, నా పరిస్థితి అయిపోయిందే, ఏమీ చేయలేకపోతున్నానే, ఇంకా నన్ను ఎట్ట చూస్తారో, ఇప్పటికే సరిగ్గా చుట్టలేదు నా కొడుకు నా కోడలు వాళ్ళు సరిగ్గా చుట్టలేదు, ఇక నా ఏం చేస్తారో, నన్ను తీసుకెళ్ళి బయట మారేస్తారేమో, అదేమో ఇదేమో, ఇవన్నీ ఆలోచనలు వస్తావు, లేదా ఇంకా అవమానం చేస్తారేమో అనే ఆలోచనలు వస్తావు. ఇవన్నీ సహజం, ఎందుకనంటే అట్టాటి సందర్భంలో వాళ్ళేమీ చేయరు కాబట్టి ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి, ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మాటలు ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. అంతేకాదు పిల్లలకు కూడా ఏవైనా మంచి మాటలు చెప్పాలని ఆలోచన చేస్తూ ఉంటారు. వాళ్ళు ఏదైనా ఒకరో బాధపడుతున్నాడు, ఏందయ్యా అని అడిగారు, అడిగితే ఏదో చెప్తాడు, అట్లా కాదు నాయన ఇట్లా చేయాలా, ఇట్లా చేస్తే నీకు బాగా ఉపయోగం, కాబట్టి నేను కూడా ఎప్పుడు అట్లా చేశాను అని అండి, ఆ సాల్లేవయ్యా చేశావు కూర్చోదు, ఊరికి నోరు మూసుకొని కూర్చోకుండా ఎందుకు అనవసరంగా మాట్లాడతావు అని అంటుంటాడు. కాబట్టి ఈ ప్రకారంగా వాళ్ళ చేత వీళ్ళ చేత చివాట్లు తినాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఇక బిడ్డల చదువుల గురించో, ఉద్యోగాల గురించో, వ్యాపారాల గురించో, వ్యవహారాల గురించో, ఏదోటి లేదా వాళ్ళ పెళ్లిళ్ళ గురించో, ఈ సంపాదనల గురించో, దాచుకునే విషయాల గురించో, దోచుకునే విషయాల గురించో, ఏదో ఒక విషయాల గురించి ఎప్పుడు కూడా ఆలోచనలు చింతలతో సాగిపోతాం. అందుకే వృద్ధాప్యం ముసలితనంలో ఒంట్లో ఓపిక లేకపోయినా పిల్లలకి హెచ్చరికలు చేయటం మాత్రం ఉంటుంది. వృద్ధాప్యంలో ఏం చేస్తారంటే పిల్లలకి హెచ్చరికలు చేస్తారు, అలా చేస్తావు అటు చేయబాకు, ఇలా చేస్తావు ఇలా చేయబాకు, ఏంటి నిన్ను అట్లా చేసావంట కదా వద్దు అలా చేయబాకు అది చెప్తూ ఉంటారు. చెప్తామంటే వాళ్ళు ఏమో తిడతా ఉంటారు. ఈ ప్రకారంగా పిల్లల చేత చిత్కారాలు పొందాల్సినటువంటి స్థితి వస్తుంది. వృద్ధాప్యం ఇట్లా గడిచిపోతుంది. ఈ ప్రకారంగా బాల్యం అట్లా, యవ్వనం ఎట్లా, వృద్ధాప్యం ఎట్లా గడిచిపోతుంది. ఆ తర్వాత ఎప్పుడో ఒకప్పుడు అన్ని బంధాలు తెంచుకొని దేహంతో సహా అన్నింటినీ వదిలిపెట్టి, అందరినీ వదిలిపెట్టి అవ్యక్తంలోకి వెళ్ళిపోవాలి. దేహాన్ని కూడా ఇక్కడే వదిలిపెట్టి అవ్యక్తంలోకి వెళ్ళిపోవాల్సినటువంటి పరిస్థితి. మరి జీవితం అంతా కూడా ఇలా గడిచిపోతా ఉంటే ఇక జీవిత పరమార్థమైనటువంటి మోక్షాన్ని అందుకునేది ఎప్పుడు? బాల్యమేమో ఆటపాటలతో గడిచిపోతుండే, యవ్వనమేమో కామోద్రేకాలతో గడిచిపోతుండే, వర్ధాప్యమేమో చింతలతో గడిచిపోతా ఉండే, మరి మోక్షాన్ని అందుకోవడానికి ఆలోచించేది ఎప్పుడయ్యా? అది జీవిత పరమార్థాన్ని మోక్షాన్ని అందుకోవటానికి ఎప్పుడు కృషి చేస్తారు? పరమాత్మను చేరుకునేది ఎప్పుడు? అన్ని లౌకికమైనటువంటి విషయాలు అయితే, లౌకికమైనటువంటి కార్యాలే కనుక అయితే, మరి పారమార్థికమైనటువంటి విషయాలకి చోటు ఎక్కడుంది అని ఒక క్వశ్చన్ మార్క్ పెట్టారు శంకరాచార్యులు. మనిషి ఒక్క క్షణం కూడా విశ్రాంతి తీసుకోకుండా ఆటపాటలతోటి, ప్రేమానురాగాలతోటి, రాగద్వేషాలతోటి, జబ్బులతోటి, సంపాదన విషయాలతోటి, భోగభాగ్యాలతోటి, భార్యాబిడ్డల విషయంలో లోభంతో, అసూయతో వ్యధజంతుతూ ఇలా గడుపుతా ఉంటే ఇదేనా మనిషి సాధించాల్సింది? మానవుడిగా పుట్టినటువంటి వాడు సాధించాల్సింది ఇదేనా? ఇది సాధిస్తే చాలా? ఇది సాధిస్తే మన జన్మ సార్థకమైనట్టేనా అనేటువంటిది ఆలోచించాలి. భగవంతుడు మనకి వివేకాన్ని ఇచ్చింది, బుద్ధినిచ్చింది, తెలివితేటలనిచ్చింది, వాటిని ఉపయోగించుకొని ఏమి సాధించాలో దాన్ని సాధించడం కోసం ఇచ్చారు, అదే మోక్షం. అందువల్ల పరమాత్మ వైపుకు మన బుద్ధిని మళ్లించాల, ఆయనపై ప్రేమానురాగాలు చూపించాల. ఏమండి భగవంతుడి మీద ప్రేమానురాగాలు చూపించాలంటే ఆయన మన పనులన్నీ చేస్తుంటే కదూ మనం చూపించేది. నేను మొన్న కోరిక కోరుకున్నానండి అది నెరవేరలా, అందుకనే ఆ దేవుడిని నేను తీసేవతల పరీక్ష, ఆయన నాకు పని చేయటల్లా, అందుకని నేను ఇప్పుడు ఒక కొత్త దేవుడు వచ్చాడు ఆయన పట్టుకున్నా, ఆయన అయితే బాగా పనిచేస్తాడండి అని ఇలాంటి మాటలు. అంటే నేను ఒక రక హాస్యంగా చెప్పినా వాళ్ళు చేసే పనులు మాత్రం అట్టే. ఏమండి 15 సంవత్సరాల నుంచి వెంకటేశ్వర స్వామి దగ్గరికి పోతున్నానండి నా కోరిక తీరలేదు, అందుకని ఇప్పుడు సాయిబాబా అయితే బాగుంటుందని షిరిడి బయలుదేరుతున్నాను. సరే షిరిడి పోయినటువంటి వాళ్ళు ఏమండి ఆయన కూడా ఏందండి చాలా మంది ఆయన అయితే ఏదో కోరికలు తీరుస్తాడంటున్నారు కానీ లాభం లేదండి, ఇప్పుడేదో దత్తాత్రేయ స్వామిని వచ్చాడండి ఆయన అయితే బాగుంటుంది అంటారు. సరే ఆయన దగ్గరికి పోయేవాళ్ళు ఆయన కనుక కోరిక నెరవేర్చుకుంటే ఇంకొక ఈ ప్రకారంగా చేస్తూ ఉంటారు. కానీ న్యాయంగా ఆలోచించాల్సింది ఏమిటంటే ఈ దేవతలందరూ కూడా నీ కోరికలు తీరుస్తూ ఉండటానికి కాదు, ఉంది ఒక్కటి జాగ్రత్తగా ఆలోచించండి, ఎన్నికల్లో నిలబడ్డటువంటి వాళ్ళు నలుగురు కూడా తిరుపతి పోయి గుండు కొట్టించుకొని మేము గెలవాలని మొక్కుంటారు, గెలిస్తే నీకు అది ఇస్తాం ఇది ఇస్తామని ఏదో చేస్తుంటారు. మరి అయితే నలుగురు గెలుస్తారా? ఎప్పుడైనా ఒక్కడే గెలిచేది? వాళ్ళు నలుగురు పోకపోయినా ఎవడో ఒకటి గెలుస్తారు, పోయినా ఎవడో ఒకటి గెలుస్తారు, అంటే మిగిలిన ముగ్గురు పోవాల్సిందే కదా, అందువల్ల నా కోరిక తీర్చలేదని అంటే. కనుక ఇదంతా అజ్ఞానం. ఎప్పుడైతే మనకు అర్హత ఉందో ఆ అర్హత ఉన్నప్పుడే మనం గెలుస్తాం. అంతేకాదు గెలవటం అంటే సుఖాన్ని పొందటమే కాదు, ఎప్పుడు దుఃఖాన్ని పొందడానికి కూడా గెలవాలి. కొంతమంది ఎప్పుడు ఏడుస్తూ ఉండాల, ఆ ఏడుస్తూ ఉండడానికి కూడా గెలుస్తూ ఉంటాడు, అదిలో వాళ్ళు ఏడవటం కోసమే గెలుస్తాం. అందుకని గెలిచినంత మాత్రాన్ని సంతోషం కాదు, అందరు సంతోషంగా ఉండరు. వాళ్ళు కూడా ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు, కష్టాలు, దుఃఖాలు, బాధలు రకరకాలైనటువంటి వాళ్ళకి ఉంటుంది. అసలు దుఃఖం లేనటువంటి మనిషే ఉండడు. ఎందుకనంటే అసలు మనిషి వచ్చిందే దుఃఖాలు అనుభవించడం, సుఖాలు దుఃఖాలు రెండు అనుభవించడం కోసమే. పాపాలు పుణ్యాలు రెండు మూట కట్టుకొని వచ్చాడు, ఆ పాపాలకు దుఃఖాలు, సుఖాలకి పుణ్యాలకు సుఖాలు అనుభవించాలి. కానీ మనం జాగ్రత్తగా ఆలోచించాల్సింది ఏమిటంటే భగవంతుడి పట్ల మనం ఎందుకు కృతజ్ఞత చూపించాల? నిజంగా పరమాత్మ మనకేమైనా చేస్తున్నాడా? పరమాత్మ మనకేమైనా చేస్తే ఆయన పట్ల మనం కృతజ్ఞత చూపించాల? మీరు పుట్టిన తర్వాత తల్లికి పాలు పడుతున్నాయి, అప్పటిదాకా తల్లికి పాలు ఉండవు, కానీ బిడ్డ పుట్టిన తర్వాతనే తల్లికి పాలు పడతాయి. ఎవరు చేశారు ఏర్పాటు? డాక్టర్ చేశాడా? మందులు ఏమైనా చేసినాయా? కానీ బిడ్డ పుట్టడంతో తల్లికి పాలు పడతాయి. అది భగవంతుడు చేసినటువంటి ఏర్పాటు. అదేవిధంగా మనం పుట్టి పెరుగుతా ఉంటే మనకు ఆహారం కావాలి. ఆహారం కావాలంటే పాలు, పెరుగు, వెన్న, నెయ్యి, వీటితో పాటుగా రకరకాలైనటువంటి కూరగాయలు, ఆకుకూరలు, మరి ఇవన్నీ మనకు కావాలి కదా. అలాగనే బియ్యము, గోధుమలు, రకరకాలైనటువంటి ధాన్యాలు, అవి కావాలి కదా. మరి ఇవన్నీ కూడా ఎవరిచ్చారు? ఇవన్నీ కూడా పొలంలో నుంచి వచ్చినాయండి. పొలంలో నుంచి వచ్చింది, ఊరికినే వచ్చినాయా? ఆ విత్తనాలు ఉంటే కదా. విత్తనం ఎక్కడి నుంచి వచ్చింది? చెట్టు నుంచి వచ్చిందండి. చెట్టు ఎక్కడి నుంచి వచ్చింది? విత్తనం నుంచి వచ్చిందండి. అందుకనే చెట్టు ముందా విత్తు ముందా అని క్వశ్చన్ వేస్తారు. చెట్టు ముందా విత్తు ముందా అని అంటే ఎవరు చెప్పలేరు, కానీ ఏదో ఒకటి ముందు ఉంది. ఏముంది? ప్రకృతిలో అంటే ప్రారంభంలోనే ప్రకృతిలోనే అన్ని రకాలైనటువంటి ఉన్నాయి. మరి వాటి అన్నిటిని ఎవరిచ్చారు? పరమాత్మే ఇచ్చాడు. మనం నడుస్తున్నామంటే కింద ఆధారంగా భూమి ఉండాల, మనం కూర్చున్నామంటే భూమి ఉండాల. లేదండి నా కుర్చీ ఉంటే చాలండి అంటే కుర్చీ ఎక్కడేస్తున్నావు? భూమి మీద కదా వేసేది. కాబట్టి ఆ భూమి ఆధారంగా మనకి ఎవరిచ్చారు ఆ భూమిని? పరమాత్మే. మరి అలాగనే మనకి దత్తకైతే నీరు కావాలా, ఆ నీరు ఎక్కడి నుంచి వస్తుంది? మాకు మున్సిపాలిటీ వాళ్ళు ఇస్తున్నారండి. మున్సిపాలిటీ వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది? పైనుంచి వర్షం పడితేనే కదా వచ్చేది. కాబట్టి దాన్ని కూడా భగవంతుడే ఇస్తున్నాడు. వీటన్నిటికంటే ముఖ్యమైనది ఇంకోటి ఉంది. మనం ప్రతి నిమిషం కూడా గాలి పీల్చుకుంటా వదులుతూ ఉండాలి, ఆక్సిజన్ పీల్చుకోవాలా, కార్బన్ డైఆక్సైడ్ వదులుతూ ఉండాలి. మరి పీల్చుకునేటువంటి గాలి ఎక్కడి నుంచి వచ్చింది? అది కూడా ప్రకృతిలోనే ఉంది. ఆ వాయువుని ఇచ్చినటువంటి వాడు కూడా భగవంతుడే. మరి ఆ వాయువు ఏం చేస్తుంది? మన ముక్కు దగ్గరికి వచ్చి నన్ను పీల్చుకో 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 అంటుంది. మనం పీల్చేస్తా ఉన్నాం. మరి ఈ ఏర్పాటు ఎవరు చేశారు? అది భగవంతుడే, పరమాత్మ ఏర్పాటు చేశాడు. సరే, ఇవన్నీ కాదు, హాయిగా మనం తిని పడుకున్నాం, తిని పడుకొని నిద్రపోయాం. నిద్రపో తెల్లారేటప్పటికల్లా మనం తిన్నటువంటి ఆహారాన్ని బాగా పచనం చేసి అరిగించి అందులో ఉన్నటువంటి సూక్ష్మ భాగాన్ని రక్తంలోకి పంపించి శరీరంలో ఉన్నటువంటి అన్నవయవాలకు పంపించి మిగిలినటువంటి పిప్పి మొత్తాన్ని కూడా కిందకి నెట్టేసి అది రెడీగా ఉంచుతాడు తెల్లారేటప్పటికి మనం దాన్ని బయటకు వదలటానికి. ఎవరు చేశారు ఈ ఏర్పాటు? ఈ ఏర్పాట్లో ఎక్కడదో ఏదైనా తేడా వస్తే మనం ఏం చేస్తాం? డాక్టర్ దగ్గరికి పోవాలి. డాక్టర్ దగ్గరికి పోయి ఈ పిప్పి కనుక బయటికి పోకపోయినా డాక్టర్ దగ్గరికి పోవాలా? ఈ ఆహారంలో ఏదైనా తేడా ఉన్నా డాక్టర్ దగ్గరికి పోవాలా? అంటే మనకి భగవంతుడి ఏర్పాట్లు అన్ని చేస్తున్నాడు. మరి దేహంలో 98.4 డిగ్రీ టెంపరేచర్ ఉందే, దాన్ని మనం ఏమంటాం? అది కూడా భగవంతుడే. వైశ్వానర అగ్ని అంటారు దాన్ని, వైశ్వానగ్ని. అహం వైశ్వానరో భూత్వ ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధమని పరమాత్మ చెప్తూ ఉన్నాడు. అంటే నేను వైశ్వానర అగ్ని రూపంలో ఉండి నీలో ఉండి నువ్వు తిన్నటువంటి ఆహారాన్ని మొత్తాన్ని అరిగించి ఈ దేహానికి ఇస్తున్నాను అని. మరి ఇంత చేస్తున్నటువంటి భగవంతుడి పట్ల మనం ఎంతటి కృతజ్ఞత చూపించాలి? సరే, ఇవన్నీ కాదు. కొంతమంది ఏమంటారంటే, చూడండి వాడికి 50 కోట్లు ఆస్తుందండి, వీడికి ఏమో 10 కోట్లు ఉందండి, వాడికి 20 కోట్లు ఉందండి, నాకేందండి 100,000 రూపాయలు కూడా లేవు. భగవంతుడి అంత అన్యాయం చేస్తున్నాడండి, అందరినీ సమానంగా చూడొద్దు, మరి నాకెందుకు ఇట్లా అన్యాయం చేస్తున్నాడు అని మనం రాగాలు తెస్తూ ఉంటాం. కానీ సరే, నువ్వు చేసుకున్నటువంటి కర్మలను బట్టి నీకు ఆ గతి ప్రాప్తించింది, అది వేరే విషయం. కానీ నీ శరీరంలో 2 కిడ్నీలు ఉన్నాయే, ఒక కిడ్నీ లేకపోయినా ఒక కిడ్నీ తోటి బ్రతకొచ్చు కదా. మరి కిడ్నీ ఈ రోజున మరి 5 లక్షల దగ్గర నుంచి దాదాపు 40-50 లక్షలు కూడా అవసరాన్ని బట్టి కొనుక్కుంటున్నారు. మరి అట్లాంటి 2 కిడ్నీలు ఉన్నాయి, మరి ఎంత వస్తుంది? నీకు 1 కోటి రూపాయలు ఉన్నట్టేగా. అట్లానే ఊపిరితిత్తులు ఉన్నాయి, గుండె ఉంది, కళ్ళు ఉన్నాయి, ఇంకా శరీర భాగాలు ఉన్నాయి. వీటన్నిటి కనుక లెక్క కడితే ఎంత అవుద్దో చెప్పడానికి వీల్లేదు. పైగా ఈ శరీర భాగాల్లో ఒక్క భాగాన్నైనా సరే ఏ డాక్టర్ అయినా చేయగలుగుతున్నాడా? ఉన్నది ఉన్నట్టుగా భగవంతుడు ఏర్పాటు చేసినట్టుగా ఈ ఈ ఇందులో ఎవరైనా సరే ఏదైనా సరే చేయగలుగుతాడా? ఈ వేలు, చెయ్యి, కాలు, ముక్కు, నోరు, లోపల ఉన్నటువంటి అవయవాలు ఏదైనా ఒక్కటి తయారు చేస్తారా ల్యాబొరేటరీలో? ఎక్కడ తయారు చేయటం జరగదు, అన్ని భగవంతుడే. మరి ఇన్ని ఇచ్చినటువంటి భగవంతుడు నాకేమి ఇవ్వలేదని అంటాడేమిటి అంటే, ఇవన్నీ ఇచ్చి నీకు బుద్ధినిచ్చి నువ్వు జాగ్రత్తగా బ్రతకవయ్యారంటే నాకు 1 కోటి లేవు, 1 లక్ష లేవు అని ఏడిస్తే ఎట్ట కుదురుద్ది? అందరు కూడా బ్రతకటానికి వీలుగా భగవంతుడు కావాల్సినటువంటి వాటిని, ఆహారాన్ని, గాలిని, నీటిని, అన్నింటిని కూడా ఇవ్వటం జరిగింది. అయితే వాటిట్లో మనం ఏం చేస్తున్నామంటే, ఇతరులకు చెప్పకుండా మనమే కొంత లాక్కుంటామంటే ఇతరులు ఇబ్బంది పడతా ఉన్నారు. ఎవరన్నా లాక్కుంటే మనం ఇబ్బంది పడతాం. మనం తప్పు చేస్తున్నాం కానీ భగవంతుడి మాత్రం ఇక్కడేమి లేదు. కాబట్టి ఇన్ని చేసినటువంటి ఆ భగవంతుడి పట్ల మనం కృతజ్ఞత చూపించాలి. భగవంతుడి వైపుకి మనం తిరగాల, భగవంతుడిని ప్రార్థించాల, భగవంతుడి పట్ల నిరంతరము కూడా ప్రేమగా భక్తిగా ఉండాలి. అందుకనే మనం ఆహారం తీసుకునేటప్పుడు కూడా ఈ భగవంతుడిని స్మరించాలి అని చెప్పటం. మొదటి ముద్దని అట్లా కళ్ళకద్దుకుంటారు, లేదా మంత్రం చదువుతూ ఉంటారు. కొంతమంది ఓ భగవద్గీత 15వ అధ్యాయం మొత్తం చదువుతూ ఉంటారు. ఈ ప్రకారంగా కొంతమంది వాళ్ళ వాళ్ళ అలవాట్ల ప్రకారం తినే ఆహారం కూడా భగవంతుడిని తలుచుకొని తినాలి, అలాగనే తిరగకపోతే ఏమవుద్దంటే అది విషం అవుతుంది అని శాస్త్రం చెప్తా ఉంది. అది కూడా మనకి భగవద్గీతలో వస్తుంది, తర్వాత చెప్పుకుంటాం. కాబట్టి మనం భగవంతుడికి సంబంధించినటువంటి సత్కర్మలు చేస్తుండాలా, ఆయన గురించినటువంటి ఆలోచనలు చేస్తుండాలా, ఆయన స్మరిస్తూ ఉండాలా, ఆయన అందుకోవటమే మానవ జీవిత పరమార్థం అనేటువంటి భావన మనకు ఉండాలా. ఈ ప్రకారంగా మనం పరమాత్మని అందుకున్నాం అంటే మనం గనక భగవంతుడి వైపు తిరిగి భగవంతుడిని సమీపించి భగవంతుడితో ఐక్యమై భగవంతుడితో ఐక్యమైపోయి ఒక్కటిగా ఉన్నామని అంటే, మనం దుఃఖాలతో బాధలతో కూడినటువంటి ఈ సంసార జీవితాన్ని దూరం చేసి శాశ్వతమైనటువంటి ఆనందాన్ని పొందుతున్నాం అని. ఈ జన్మ మరణ చక్రం నుంచి తప్పించుకొని జన్మ రాహిత్యాన్ని పొంది మళ్ళీ జన్మ అంటూ లేకుండా శాశ్వతంగా పరమాత్మగా అలా ఉండిపోతున్నాము అని అర్థం. అది మనం మోక్షాన్ని అందుకోవటం అని, అంటే మనల్ని మనం ఉద్ధరించుకుంటున్నాం అన్నమాట. కాబట్టి క్షణికమైనటువంటి లాభ నష్టాలని, సుఖ దుఃఖాలని, జయాపజయాల్ని, మానావమానాల్ని వీటన్నిటినీ పట్టించుకోకుండా వీటన్నిటి నుంచి కూడా విముక్తి చెంది శాశ్వతమైనటువంటి పరిపూర్ణమైనటువంటి ఆనందాన్ని అందుకోవటానికి మనం ప్రయత్నించామన్నమాట. అప్పుడే మన జీవితం సార్థకం. కాబట్టి జీవితం అంతా కూడా ఆటపాటలతోటో కామవాంఛలతోటో ఇలా చింతలతోటో గడిపి జీవితాన్ని వ్యర్థం చేసుకోవటం కాదు. మరి ఏం చెయ్యాలి అనంటే, సచ్చిదానంద స్వరూపమైనటువంటి సత్తు చిత్తు ఆనంద స్వరూపమైనటువంటి పరమాత్మ వైపుకి మనం అడుగులు వేయాలి. అది కూడా బాల్యంలో వేయగలిగినటువంటి వాళ్ళు గొప్ప అదృష్టవంతులు. ఎవరైతే బాల్యంలోనే పరమాత్మ సంబంధమైనటువంటి విషయాలను గురించి వింటారో, తెలుసుకుంటారో, ఆలోచిస్తారో, వాళ్ళు పూర్వజన్మల్లో చాలా 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 ఈ కృషి చేసినటువంటి వాళ్ళు. అందుకనే ఈ కృషి అప్పుడు చేశారు కాబట్టి ఇప్పుడు ఈ రకమైనటువంటి జన్మ వాళ్ళకు వచ్చింది. అయితే కొంతమంది ఏమండి మేము ఎట్లా నమ్మాలా అని అంటూ ఉంటాం. అంటే పూర్వజన్మలో ఏదైతే చేస్తూ చేస్తూ జీవితాన్ని సాధించామో దాన్ని కొనసాగించడానికే ఇప్పుడు జీవితం వచ్చింది, అందుకని బాల్యంలోనే వాళ్ళు మారారు. మనం రాత్రి పడుకునేటప్పుడు ఫలానా ఊరు పోవాలి, వేకుజామున 5 ఇంటికే పోవాలి అని అనుకున్నాం అనుకోండి, ఎవరు లేపకుండానే మనకు 4 ఇంటికి మెలకు వచ్చింది. ఎందుకని ఎందుకని మెలకు వచ్చింది అంటే, మనం అక్కడ పోవాలనేటువంటిది రాత్రి అనుకొని పడుకున్నాం కనుక. అలాగనే వచ్చే జన్మలో కూడా మనం దీన్నే కంటిన్యూ చేయాలా, ఈ జన్మ నాకు అంతమైపోతుంది చేయలేకపోతున్నాను అని అనుకున్నావు కాబట్టి మళ్ళీ చేయటానికి వీలైనటువంటి జన్మ నీకు వస్తావు. అందుకనే బాల్యంలో ఈ మార్గంలోకి వచ్చిన వాళ్ళందరూ కూడా పూర్వజన్మల్లో గొప్ప సుకృతం చేసుకున్నటువంటి వాళ్ళు. సుకృతం చేసుకున్నాం కదా, బాల్యంలో ఈ మార్గంలోకి వచ్చాం కదా అని మెదలకుండా ఊరుకుంటే లాభం లేదు. ఎందుకని బాల్యంలో ఈ మార్గంలో రావటానికి ప్రారంభం నీకు ఉపయోగపడ్డది. మరి ప్రారంభం ఉపయోగపడితే పురుషార్థం ఉండొద్దు, పురుషార్థం అంటే దీన్ని కొనసాగించాలా, కాబట్టి కొనసాగించాలి. కొనసాగిస్తే వాళ్ళ జన్మ సక్సెస్, ఈ జన్మలోనే మోక్షాన్ని అందుకోవచ్చు, లేదా మరొక జన్మలోనైనా సరే మోక్షాన్ని అందుకోవచ్చు. ఇక కోటాను కోట్ల జన్మలు ఎత్తాల్సినటువంటి అవసరం వాళ్ళకి ఎప్పటికీ కూడా ఉండదు. ఒకవేళ బాల్యంలో కనుక రాలేకపోతే యవ్వనంలో వచ్చినటువంటి వాళ్ళైనా అదృష్టవంతులే. అంటే 40 సంవత్సరాలు 50 సంవత్సరాల వయసులో వచ్చినా వాళ్ళు కూడా కొంత అదృష్టవంతులే, ఎందుకంటే వాళ్ళు కూడా కొంత సుకృతం చేసుకున్నటువంటి వాళ్ళే. అలా కాకుండా మరీ వృద్ధాప్యంలో కనుక ఈ మార్గంలోకి వచ్చినా తెలుసుకోవటం జరుగుద్ది, దానివల్ల మంచి పుణ్యమే, పుణ్యం వల్ల మానవ జన్మ వస్తుంది. కాకపోతే ఏమిటనంటే ఈ జన్మలో అంతకంటే గొప్పగా ఉపయోగించుకున్నటువంటి వాళ్ళు కాకపోతూ ఉంటారు. కాబట్టి ఇలా ఎవరైతే తిరగకుండా భగవంతుడి వైపు తిరగకుండా ఈ జన్మను వ్యర్థం చేసుకుంటారో వాళ్ళందరూ కూడా ఈ మానవ జన్మను వృధా చేసుకున్నటువంటి వాళ్ళే. అంటే ఫెయిల్. మనం క్లాస్గానే చదువుకుంటే చివరిలో పరీక్ష రాసిన తర్వాత పాస్ ఆఫ్ అయ్యేలా అంటే మనకు ఆ మార్కులు వస్తే పాస్ అవుతాం, లేకపోతే ఫెయిల్ అవుతాం. అదే ప్రకారంగా ఈ జీవితంలో కూడా మనం ఫెయిల్ అయిపోయినట్టు అనమాట, ఈ మానవ జీవితాన్ని వ్యర్థం చేసుకున్నట్టు. అయితే మరి ఏం చెయ్యాలి, భగవంతుడి వైపుకి ఎట్లా తిరగాలి, ఎట్లా విచారణ చేయాలి? ఇప్పుడు మనం 2వ స్టెప్లోకి వస్తున్నాం. ఏమిటి, ఇంతవరకు మనం ఏం తెలుసుకున్నామంటే జీవిత లక్ష్యం ఏమిటి, ఆ జీవిత లక్ష్యాన్ని తెలుసుకోకుండా మనం ఎట్లా వ్యర్థం చేసుకుంటున్నాం, ఏ ప్రకారంగా ఈ మానవ జీవితమే చాలా గొప్పదని అనుకొని ఇందులోనే కూరుకుపోయి ఈ లౌకికమైనటువంటి వ్యవహారాల్లో ఉన్నాం, కాబట్టి దీన్ని సరిగ్గా వ్యర్థం చేసుకోకుండా ఉండాలా అనేటువంటి విషయాన్ని ఇంతవరకు తెలుసుకున్నాం. అయితే వ్యర్థం చేసుకోకుండా ఉండాలంటే ఏం చేయాలా, ఎలా విచారణ చేయాలా, ఏ రకమైన సాధనలు చేయాలా, ఎట్లా మనం మోక్షాన్ని అందుకోవాలా అనేటువంటి విషయాలు ఇక రాబోతా ఉన్నాయి 8వ శ్లోకం దగ్గర నుంచి. అంటే ఇప్పటివరకు చెప్పుకున్నటువంటి 7 శ్లోకాలు కూడా మనల్ని భగవంతుని వైపుకు తిప్పడానికి ఉపయోగపడే, భగవంతుని వైపుకు తిరుగు అని చెప్పాయి. మరి తిరగటం ఎట్లా, తిరిగిన తర్వాత ఏ ప్రకారంగా భగవంతుడికి దగ్గర చేరాలా అనేటువంటి అద్భుతమైనటువంటి విషయాల్ని మనకి 8వ శ్లోకం నుంచి చెప్పబోతున్నారు. దాన్ని మనం రేపటి నుంచి చెప్పుకుందాం.